తెగ యాది శర్మిష్ట పెద్దకొడుకైన ద్రుహ్యుణ్ణి పిలిచాడు. ఒరే ద్రుహ్యు, ముసలితనం ఈ దేహవర్ణాన్ని రూపాన్ని నశింపజేస్తోంది. 1000 సంవత్సరాల పాటు నాకు యవ్వనం కావాలి, నీ యవ్వనం నాకి, నీకు తిరిగిస్తాను అనగా వాడన్నట్ట, ముసలితనంతో శిథిలమైపోయిన వాడికి రాజ్యం వల్ల ఉపయోగం ఏమిటి, రథాల వల్ల ఉపయోగం ఏమిటి, అశ్యాల వల్ల ఉపయోగం ఏమిటి, స్త్రీల వల్ల ఉపయోగం ఏమిటి, ఆ తర్వాత ఎప్పటికో నాకు వస్తుంది. 1000 ఏళ్ల తర్వాత నందో రాజా భవిష్యత్తు, నువ్వు నిజమే చెబుతున్నావో అబద్ధం చెబుతున్నావో, ఆఫ్టర్ 1000 ఇయర్స్ అసలు ఎవడ బతుకుతాడో ఎవడ బతకడో, ఎప్పుడో రాబోయే ఆస్తి కోసం ఎప్పటి నుంచి కష్టాలు అనుభవించమంటావా డాడీ అంచేత అప్పటిదాకా ఈ బాధలు నేనెక్కడ పడతాను, నాకు ఇష్టం ఉండదు, ఇప్పుడే నేను హాయిగా సుఖంగా ఉండాలనుకుంటున్నాను అనగా, ఓరి నువ్వు నా మాట కాదని అన్నావా దుర్మార్గుడా, నీ ఏ కోరిక నెరవేరకుండుగాక, నువ్వు తెప్పల మీద దాటి మరో చోటికి పోయే జాతివై పుట్టు పో. అటువంటి వాళ్ళకి సహజంగా చుట్టూత సముద్రాలుండి అస్తమాటు పడవల మీద ప్రయాణం చేసే దౌర్భాగ్యపు స్థితిలో పడిపోదువుగాక, అటువంటి రాజ్యాన్ని స్థాపించదువుగాక, చీ పో అన్నట్ట. ఇప్పటికి కూడా చెప్పండి, అనుక్షణం ఎక్కడికి వెళ్ళాలన్నా ఓడల మీద వెళ్ళేటటువంటి కంట్రీ ఒకే ఒక కంట్రీ ఉంది, ఏమిటో తెలుసుగా మీకు, అది అదే ఇంగ్లాండ్, బ్రిటన్. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక దీవి, చుట్టూత సముద్రం, మధ్యలో దిక్కుమాల నదిని, అది అదనమాట. ఇప్పుడు ఈ కిరస్థానం వాళ్ళకి మూలకారకుడు వాడయ్యాడు, అక్కడికి పొమ్మన్నారు అన్నమాట. చివరికి ఆ విధంగా గ్రేట్ బ్రిటన్కి వాడు మూలకారకుడయ్యాడు, అటు పోయాడు అక్కడికి. ఇక ఆఖరి కొడుకుని పిలిచాడు పాపం యయాతి గారు, ఆయనే ఊరు, ఆయన్ని పిలిచాడు. పూరువుని పిలిచి, నాయనా నువ్వు నా ప్రియపుత్రుడివి, గొప్పవాడివి నువ్వు, సరే నాయన నువ్వైనా నీ యవ్వనం నాకు ఇస్తావా, చాలా కష్టంగా ఉంది. పూర్వోత్తం మే ప్రియ పుత్రస్తం వరీయాన్ భవిష్యసి జరావలీచ మేతాత ఫలితాన్ని చెపర్యకు. ఈ ముసలతనం బాధపడలేకపోతున్నాను ఆయన. ఉసిరసుడి యొక్క శుక్రాచార్యుని శాపం వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, యవ్వనం కొంతకాలం కావాలి, 1000 ఏళ్ల తర్వాత తిరిగి నీకు యవ్వనం ఇచ్చేస్తాను అనగా, పూర్వు మహారాజా ఇంకోటి కూడా ఉన్న ఆ కొడుకుని మీరు పిలిచి అడగకుండా నన్నే అడిగారు అంటే, ఎవరిని అడగకుండా నన్ను అడగడంలో ఉద్దేశం, 5 కొడుకుల్లో ఈయన్ని అడిగాడు. ఆల్రెడీ కొంతమందిని చెప్పించాడు, కొంతమందిని అసలు అడగరా, ఎందుకు అడగరా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఈ పని చెయ్యరు, కేవలం నా కుమారుడు పూర్వే నా మాట వింటాడు అనే ఒక నమ్మకం కలిగి మిగతా వాళ్ళని కాకుండా చిట్ట చివరి వాడిని నన్ను పిలిచారు. తండ్రి కోరిక తీర్చడం కంటే కొడుక్కి కావలసినది ఏమున్నది, తండ్రి అంటే శరీరం ఇచ్చినటువంటి వాడు, ఆత్మా వై పుత్రనా మాసి అంటుంది వేదం, తండ్రియే కొడుకు రూపంలో వస్తాడు. కాబట్టి నేను నీకు మారు రూపం, నీకు మారు రూపాన్ని అయ్యుండి నీ కోరిక తెరచకపోతే నేను పుట్టడం ఎందుకు, నేను బతకడం ఎందుకు, సుత్త దండుగా. పైగా తండ్రి ఇంకోటి కూడా ఉన్నది, అంగాద్ అంగాత్ సంజాయతే, తండ్రి సమస్త అవయవాల నుంచి తాను అవయవాలని పుడిగిపుచ్చుకుంటాడట. అటువంటిప్పుడు నీ చెయ్యిని నేను, నీ కాలుని నేను, అటువంటి నేను నీ కోరిక తెరచకపోవడం మహాదోషం, వెంటనే చేస్తాను. తండ్రి చెప్పిన మాట ఎవడు వింటాడో వాడే జ్ఞాని, ఎవడు తండ్రికి సేవ చేస్తాడో వాడు గొప్పవాడు. జనకుని పూజలంకడు ప్రసన్నుని చేయు నతండి పుత్రుడు, తన పూజలతో తన మంచి లక్షణాలతో జనకుణ్ణి ఎవడు ఆనందపెడతాడో వాడే నిజమైనటువంటి వాడు. కాబట్టి యథార్థత్వం మహారాజా తత్కరిష్యామి తేవచ, నీవు అడిగిన ప్రకారంగా చేస్తాను, ఇదే నీకు మాట ఇస్తున్నాను, బలాత్కారంగా కాదు స్వేచ్ఛగా ఇస్తున్నాను, హాయిగా సుఖాలు అనుభవించు. నీవు 1000 ఏళ్ళకి కాదు శాశ్వతంగా అనుభవించినా పర్వాలా, నేను ముసరాన్నే అవుతాను. ఈ మాత్రం శరీరం ఇచ్చిన తండ్రి కోసం సేవ చేయలేనా, సేకరించు, నీ వయస్సు రూపం ధరించి వ్యవహరిస్తాను అనగా, అయ్యాతి నాయన బ్రహ్మానందం కలిగించేవరా, ఒక్కడివైనా నువ్వు కొడుకు సరైన వాడు అయ్యావు, ఎందుకు ఆ దిక్కుమాల కొడుకులు ఉన్నా ఓడనా, సరే. పూరో ప్రీతోస్మితే వత్స జరామేతాం దదామితే సర్వ కామ సమృద్ధాస్తే ప్రజారాజ్యం భవిష్యతి. కుమారా, నా ముసలితనాన్ని నీకు ఇస్తున్నాను, తాత్కాలికంగా నీ యవ్వనం సేకరిస్తున్నాను, 1000 ఏళ్ల తర్వాత తిరిగి నీకు యవ్వనం ఇచ్చేసేటప్పుడు నీకు అన్ని వరాలు ఇస్తున్నాను, ఇక మీదట నువ్వే రాజు భవిష్యత్తులో. నీ ప్రజలు సర్వకామ సమృద్ధులు అవుతారు, నీ సంతానానికి రాజ్యాధికారం ఉంటుంది, నీ వంశానికి చరిత్రలో గొప్ప పేరు మిగిలిపోతుంది, ఇదే నేను నీకు ఇస్తున్న వరం అని యయాతి ఆయనకి వరం ఇచ్చాడు. ఆపై తదుపరి విశేషాలు రేపు సభాయే చ నమః. అంబికా దర్బార్ భక్తివారి అష్టాదశ పురాణాలలో పదో పురాణం శ్రీ మత్స్య మహాపురాణాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం. అందులో మత్స్యనారాయణుడు మనువుకి యదువంశ చరిత్రకి సంబంధించిన ఇయాతి చరిత్రను అందించాడు. మహారుజి ఇయాతి శాపవశాత్తు వార్ధక్యం పొంది కుమారుడైన యదువుని ముందుగా అడిగితే ఆయన కాదన్నాడు, తుర్వసుడు కాదన్నాడు, దృహ్యుడు కాదన్నాడు, అనువు కాదన్నాడు, చిట్ట చివరికి పూరువు అనేటటువంటి వాడు మాత్రం, తండ్రి నీ మాట నేను కాదని అనకూడదు, ఎంచేతంటే తండ్రి కుమారుడి రూపంలో ఆవిర్భవిస్తాడు, తల్లిదండ్రుల సేవ చేయటం చాలా గొప్ప ధర్మం, కాబట్టి నా యవ్వనం నీకు ఇస్తున్నాను, నీ వార్ధక్యాన్ని నేను స్వీకరిస్తాను అనగా ఇయాతి సంతోషించాడు. 1000 సంవత్సరాల కాలం నేను నీ యవ్వనాన్ని అనుభవిస్తా, ఆఫ్టర్ 1000 ఇయర్స్ తిరిగి మనం ఎవరి ఆకారాలను వారిని స్వీకరించేద్దాం, తిరిగి ముసలితనాన్ని నేను తిరిగి పుచ్చుకుంటాను, యవ్వనాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాను. ఈ పుణ్యకార్యం వల్ల నీ సంతానం వాళ్ళకే రాజ్యార్హత కలుగుగాక, ప్రపంచంలో కల్లా పూరువంశం అంటే మహాప్రసిద్ధికి ఎక్కుగాక అని కుమారుణ్ణి దీవించాడు రాజర్షి యయాతి. కానీ భౌతికమైన కోరికలు అంత తేలిగ్గా పోవు కాబట్టే, ఇంకా కోరికలు కొన్ని అనుభవించాలనే మనస్సులో సంకల్పం ఉండబట్టి ఆయన, మీరు మాట్లాడుకోండి మేము తర్వాత చెప్పుకుంటాం పురాణం, మీ మాటలు అయిపోయాక మేము చెప్పుకుంటాం, ఏం పురాణం కదండి, మీకంటే మేము ఎక్కువలు అవుతున్నాయన భక్తులు కదా. లోపల ఉన్న కామ ఉద్వేగాన్ని జయించలేని కారణం చేత యయాతి మహారాజు కుమారుడి దగ్గర యవ్వనం స్వీకరించాడు. సంక్రామయామాస జరాం తదా పుత్రే మహాత్మని పౌరవేణాథ వయసా యయాతిర్న హుషాత్మజ ప్రీతియుక్తో నరశ్రేష్ఠశ్చచార విషయాన్ ప్రియాన్. మహావేదవ్రత సంపన్నుడు శుక్రాచార్యుడు పిల్లనిచ్చిన మామగారు, తండ్రితో సమానుడు, ఆయన శాపాన్ని ఆ విధంగా అనుభవించాడు. మనవడు పూరు అనుభవించాడు చివరికి. ఒక్కొక్కప్పుడంతే శపించేది ఒకడిని, ఫలితం మరొకడు అనుభవిస్తూ ఉంటాడు, తప్పదు. ఎందుకనంటే ఈ మంచి చెడు అనేది ఆశ్రయించుకున్న వారందరినీ పొందుతుంది. వర్షం కురవడం అంటూ మొదలెడితే అది మంచి మీద పడుతుంది, చెడు మీద పడుతుంది. భూదేవి పాపం చేసిన వాళ్ళని శిక్షించాలనుకుంటే పాపం చేసిన వాళ్ళతో పాటు అరుదుగా పుణ్యం చేసిన వాళ్ళు కూడా కొంత ఫలితాన్ని పొందుతూ ఉంటారట తప్పకుండా. ఎందుకంటే ఆశ్రయమే కారణం. ఇందులో చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ సందర్భంలో విష్ణుమూర్తి అన్నమాట. తండ్రి పాపాత్ముడు అనుకుందాం, కొడుకు వాడు జన్మత ఏ పాపం ఎరగడు, కానీ ఆ తండ్రి అన్నం తిన్నాడు వీడు, ఆ కారణం చేత ఆ తండ్రి యొక్క పాపంలో ఎంతో కొంత వీడు మూట కట్టుకుని కొన్ని కష్టాలు వాడు అనుభవిస్తాడు. పంచభూతాలు ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని అవి ఇస్తాయి. ఎలా ఇస్తాయి అని చెప్పాయంటే భూకంపాల రూపంలోనూ వాటి రూపాల్లో భూమి ఇస్తుంది పాపానికి తగిన ప్రాయశ్చిత్తం. ఆకాశం శబ్దరూపంతో ఇస్తుందిట, ఉరుములు మెరుపులు పిడుగులు వీటి ద్వారా అన్నమాట. జలం ఇదిగో మొన్న వచ్చేగా సునామీలు బినామీలు వాటి రూపాల్లో కొట్టేస్తుందిట. అగ్ని ప్రమాదాల రూపంతో ఇళ్ళు అంటుకోవడాలు ఇంకో వాహనాలు అంటుకోవటం వీటి ద్వారా అందిస్తుంది. వాయువు భయంకరమైన పెనుగాలి రూపంతో వీటి ప్రభావాన్ని ఇస్తాడు. నిజానికి ఇక్కడ పూరు ఏ పాపం చేశాడు, ఏమీ చేయాల, కానీ తన తండ్రి తిండి తిన్నాడు, తండ్రి కుమారుడే జన్మించాడు. పూర్వజన్మలో ఎక్కడో వీరికి మధ్యలో కర్మబంధం ఉంది, ఆ బంధాన్ని ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాడు. కాబట్టి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, ఎవడైనా సరే చేసిన మంచి చెడు ఈ రెండింటిని అనుభవించి తీరవలసినదే, అందులో నుంచి బయటపడడం ఎవరి వల్ల కాదు. కుమారుడు యవ్వనాన్ని తాను సేకరించి ఆ కొడుకునేమో మూల ముసలాడి కింద కొట్లో బారేసి వాడక్కడ వణుకుతూ ఉంటే వాడికి ఇతరుల చేత సేవ చేయించి వాడికి అన్నాదులు ఏర్పాటు చేయించాడు తండ్రి. తాను హాయిగా ఉత్సాహంతో ప్రీతివంతుడై బతికాడు. ఎన్ని రకాలైనటువంటి కామోపభోగాలు ఉన్నాయో అవన్నీ అనుభవించాడు. యథాకామం యథోత్సాహం యథా ప్రీతి యథా సుఖం ధర్మావిరుద్ధం రాజేను ద్రో యథార్హతి సయేవహి. అయితే ఇక్కడ కూడా కోరికలు ధర్మ మార్గం తప్పకుండా తీర్చుకున్నాడు ఆయన, అధర్మ మార్గంలో మాత్రం ఎప్పుడూ తీర్చుకోలేదు. ఉత్సాహంతో జీవించాడు, సంతోషంతో జీవించాడు. నానాటికి తిండి మీద కోరిక పెరిగింది, నానాటికి వస్తు వ్యామోహం పెరుగుతోంది తగ్గడంలా, ఇదేం విచిత్రమో తెలియదు. కానీ ఈ జీవితానికి ఉండే విచిత్రమైన లక్షణం అది, అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి కోరికలు. సప్తద్వీపములతో కూడిన భూమండలం అంతా వచ్చేసినా మరేదో రావాలి, మరేదో రావాలి, మరేదో రావాలి, ఇంకేదో పొందాలి, ఇంకేదో పొందాలి, అలా అనిపిస్తూనే ఉంటుంది జీవికి. అంతేగాని ఈ కోరికలకు మాత్రం అంత ఉండదు, ఆ కోరికలు ఆయనకి ఎలా పెరుగుతూనే ఉన్నాయి. పితృదేవతలకి శ్రాద్ధాలు పెట్టడం, యజ్ఞాలు చేయడం మాత్రం ఆపల, దీనులను అనుగ్రహించడం ఆపలేదు, బ్రాహ్మణోత్తములను ఆదరించడం ఆపలేదు, అన్నదానాదులు మాత్రం ఆపల, తాను చేసే పరిపాలనలో ఎక్కడ రవ్వంత లోటు మాత్రం రానివ్వలేదు రాజుగారు. కర్తవ్య నిర్వహణలో మాత్రం తనని మించిన వాడు లేడు అనిపించుకున్నాడు ఆయన. ధర్మ ప్రకారం రాజ్యపాలన చేయించాడు. ఆ కాలంలో అందరూ అనుకున్నారట రెండవ ఇంద్రుడేమో అనుకున్నారట. యయాతి పాలయామాస సాక్షాదింద్రయవాపరః, స్వర్గానికి వెళ్లకుండా భూలోకంలో ఉండే ఇంద్రుడు ఏమో అన్నట్టుగా పరిపాలించాడు. ఇంద్రుడికి సహజంగా ధర్మపాలకుడు అని పేరు. ఈయన కూడా దేవేంద్రుడి వలె ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాడు, బ్రహ్మానందాన్ని అనుభవించాడు, సింహ పరాక్రముడయ్యాడు, యువకుడిగా నడిపాడు, కవుల్ని పోషించాడు. కవుల్ని పోషించకపోతే ఆ మనిషికి సంపూర్ణమైన సంతృప్తి ఉండదట. 7 సంతానాలు ఉన్నాయి మనకి, సప్త సంతానాలు అంటారు వాటిని. ఆ సప్త సంతానాలలో కన్న కొడుకు ఒక సంతానమైతే ఒక కావ్యము కూడా సంతానమే. ఆ పుస్తకాన్ని అంకితం పొంది ఆనందం పొందాడు ఆయన, అలాంటి పనులు చేశాడు. క్రమంగా కోరికలు అనుభవించి అనుభవించి అనుభవించాక ఒకనాడు ఆయనకి ఖేదం కలిగిందట. పరిచింత్య సకాలజ్ఞ కాలాకాంక్షి చ వీర్యవాన్. 1000 సంవత్సరాల కాలం గడిచింది. ఆ 1000 ఏళ్ళు ఆయన మనస్సులో బాగా ఆలోచించాడు. ఎంత విచిత్రమైనది జీవితం, కళ్ళ ముందు 1000 ఏళ్ళు గడిచిపోయిందా, ఈ 1000 ఏళ్లలో తిండి నిద్ర ఉపభోగాలు వీటితో కాలక్షేపం చేశాను, రాజపరిపాలన ధర్మం తప్పకుండా చేశాను, కానీ వైరాగ్యం కలగడంలా, ఈ వైరాగ్యం రాకుండా ఇంకా 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 ఏదో బతకాలని, బాగుకోవాలని, సంపాదించాలని, ఇంకా తిరగాలని, ఇంకా పిల్లల్ని పోషించాలని, మరేవో రాజ్యాలు జయించాలనే కోరిక పెరుగుతూనే ఉన్నది. ఎంత భయంకరమైనది ఈ లక్షణం. మానవుడికి ఎప్పటికీ సంతృప్తి ఉండదు అని అర్థమైంది ఆయనకి. రేపో మాపో చచ్చిపోతానని తెలిసినా ఇంకా ఉన్న 4 రోజులు ఏదో అనుభవించాలని కోరుతాడు ఈ జీవి. ఎప్పటికీ సంతృప్తి, ఎంత జీవితం వ్యర్థం చేశాను, ఎన్నాళ్ళు అయ్యింది, హాయిగా తపస్సు చేసుకోవలసిన కాలాన్ని ధర్మాచరణ చేయవలసిన కార్యాన్ని, పవిత్రమైనటువంటి దైవాసక్తితో గడపవలసిన కాలాన్ని ఇలా వృధా చేసుకుంటూ పోతున్నానని పాపం మానసికంగా వెదగలిగింది ఆయనకి. ఎంతటి చిత్రం బో ఇది, కాంతా కనకంబులందు కాంక్ష ఎసగే అత్యంతము నా మనంబున సొంతయు వైరాగ్య భావ శోధన రాదే ఏమి చిత్రం ఇది? కాలం గడిచిపోతున్నది, వైరాగ్యం రాదు, స్త్రీల మీద ధనం మీద వేటి మీద వ్యామోహం తగ్గడం లేదు, కాంక్ష పెరుగుతూనే ఉంది. ఎక్కడ దైవాసక్తి, దైవచింతన, భగవత్ కథలు వినాలని, భగవన్ నామం చేయాలనే కోరిక ఇంకా మనస్సులో సంపూర్ణంగా రావడంలా, ఏదో సహజమైన ధర్మంతో నడుచుకుంటున్నానంతే. ఇలాంటి జీవితం గడిపి 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 చివరి ఎప్పుడన్నా రాలిపోతే ఇక తర్వాత నాకు మోక్షం ఉంటుందా అని ఒకనొక నాటి ఉదయం బాధ కలిగింది. భార్యామణి దేవయానిని పిలిచాడు. ఓ దేవయాని, వెనకటికి ఒకనొక మేకపోతు బతికున్నంతకాలం ఇష్టం వచ్చినట్టు తిరిగి చివరికి కటికవాడు తనని నరికివేయగా వాడికి మాంసం కొట్టులో అమ్ముడుపోయి ఘోర నరకాలు పొంది జీవితం అంతా వ్యర్థం చేసుకుందిట. ఆ మేకపోతు తన కాలాన్ని చూసుకున్నట్టే నేను కూడా మానవులలో పోతులాగా వ్యవహరించా, దైవ కార్యాల మీద చింత పెట్టలేదు. మీ తండ్రి ఇచ్చిన శాపాన్ని తపస్సుకి వినియోగించుకుంటే ఎంతో సుఖంగా ఉండేది, అది లేకుండా ఉన్నది చెయ్యిక చాలు, ఇక పరితృప్తి పొందాను నేను అనుకున్నట్టే. అంతా మిథ్య అయినా సరే ఈ కాంతలు, పుత్రులు, భ్రాతలు, సతులు నిక్కమనుకుంటాడు, శాశ్వతం అనుకుంటాడు. మోహం అనే ఒకనొక భయంకరమైన సముద్రంలో పడి, భ్రాంతిలో పడి కొట్టాడుకుంటూ ఉంటాడు. ఇటువంటి వాడు 5 నిమిషాలు కూడా భగవన్నామం చేయలేడు, వాడు ఎప్పటికీ మోక్షాసక్తుడు కాలేడు. చిట్ట చివరికి ఎవరికైనా కాలం ఒకటి తప్పదు అని తెలుసుకున్నటువంటి వాడు తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. ఓ కన్యామణి, ఇక నేను ఈ క్షణమే అడవికి పోవాలనుకుంటున్నాను అనగా మేము మీతో వచ్చేస్తామందుట, మీరు వచ్చినా సరే రాకపోయినా సరే నేను మాత్రం తపోదీక్ష స్వీకరిస్తాను అని కుమారుణ్ణి పూరువుని పిలిపించాడు ఆయన. కుమారా ఇలా రా అన్నాడు. తండ్రి, నువ్వు పితృభక్తి కలిగిన వాడి, ఇంతకాలం నీ యవ్వనాన్ని నేను స్వీకరించాను. నజాతు కామ కామానాముపభోగే నశామ్యతి హవిష కృష్ణవర్త్మేవ భూయయేవాభివర్ధతే యత్ పృథివ్యాం విరీహియవం హిరణ్యం పశవస్త్రియః ఏకస్యాపి న పర్యాప్తం తస్మాత్ తృష్ణాం పరిత్యజేత్. కుమారా, ఒకనొకప్పుడు నీ దగ్గర యవ్వనం కావాలని అడిగాను, కోరికలు అనుభవించాలనే కోరికతో. కానీ ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇంకా కోరికలు అలా పుడుతూనే ఉంటాయని ఇప్పటికీ నాకు అర్థమైంది. నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పగలరా, ఇల్లు అంటుకుందిట, ఇల్లు ఆర్పాలని డబ్బాలకు డబ్బాలు నెయ్యి ఉంటే పట్టుకొచ్చి పోసేట వెనకటి కావడం, నెయ్యి పోస్తే ఇల్లు ఆరుతుందా, ఇంకా ఇంకా భగ్గ భగ్గమంటుంది. ఈ కోరికలు కూడా అంతే, తీర్చుకోవడం తీర్చుకోవడం మొదలు పెడితే ఆ కోరికలు అలా పడిపోతాం తప్ప ఉపశమించడం అంటూ ఉండదు. అగ్నిహోత్రం వంటివి ఈ కోరికలు, వాటి జోలికి వెళ్ళనే వెళ్ళకూడదు. ఈ భూమి మీద ఉన్న మొత్తం గోధుమలు, ఎవలు, బంగారం, పశువులు, ఒకటేమిటి సమస్తం పట్టుకొచ్చి ఇచ్చేసినా సరే ఇంకెక్కడి నుంచో ఏదో పట్టుకొచ్చి ఇస్తే బాగుండనిపిస్తుంది, కానీ ఇంత వచ్చింది ఎందుకు అనే ఒకనొక సంతృప్తి మాత్రం జీవికి ఉండదు. అందువల్లే తృష్ణని విడిచిపెట్టాలి, కోరికను విడిచిపెట్టాలి. అన్ని విధాలుగా శత్రువుల్ని జయించిన ఖ్యాతి నీకే దక్కింది అన్నట్టు కొడుకుని. అసలు ఆయన ఏ శత్రువుని జయించాడు? నిజానికి కత్తి పుచ్చుకుని ఎవడి మీదకి యుద్ధానికి వెళ్ళలేదే, మరి ఎందుకంటున్నాడు ఆ కొడుకుతో? కోరికల్ని జయించడమే శత్రువుల్ని జయించడం అంటే ఇంకేం లేదు. కోరికలను ఆయన జయించాడు. నీ తండ్రి ఎలా కనిపెట్టాడు? ఎవడన్నా ఏరి కోరి ముసలతనాన్ని సేకరిస్తాడా? సేకరించాడు అంటేనే వాడు కోరికలు జయించినట్టే. కాబట్టి నీ అంత గొప్ప శత్రుంజయుడు మరొకడు లేడు. భౌతికంగా శత్రువుని కొట్టో, బాంబేసి చంపేసో, వాడిని చంపేశాను, తుపాకీతో కాల్ చంపావు అనుకుంటాడు మూర్ఖుడు. శత్రువు బయట లేడు, నీలోనే ఉన్నాడు. శత్రువులు ఎక్కడుంటారు? అంతస్సు. నీలో ఉండే ఆ శత్రువు భావన చంపాలి తప్ప ఈ శత్రువుని చంపితే ఇంకోడు, వాడిని చంపితే ఇంకోడు, ఎంతమందిని చంపుతావు? నీవు చంపలేవు. వెనకటికి ఒకనొక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు గారు చాలా మూర్ఖుడు. వాడికి ఒక కొడుకు, వాడికి భార్య, మంత్రులు ఉన్నారట. మంత్రులు తెలివైన వాళ్ళు, ఎంత చెప్పినా ఈ మంత్రి మాట వినేవాడు కాదు వాడు. అనుకోకుండా చివరికి వాడికి ఉన్నాడు సన్యాసుల మాట విన్నాడు. దయ మంచిది, హింస మంచిది కాదు అనిపించింది. అహింస పరమో ధర్మ అని సూక్తం తలకెక్కింది. మూర్ఖుడు కదా, అహింస పరమో ధర్మ, ఈరోజు నుంచి ఏ ఇంటిలోనూ హింస ఉండకూడదన్నట్ట. ఒకనాడు హింస జరుగుతుందో లేదో చూద్దామని బయటకు వచ్చేసరికి కత్తితోటి మేకను నరుకుతున్నాడు ఎవడో. ఒరే, కత్తులు ఉన్నాయి కాబట్టి మేకను నరికాడు వీడు. అంచేత నా రాజ్యంలో ఎవళ్ళలో కత్తులు ఉండకూడదు నిషేధం చేసేట ఆయన. ఆఖరికి కత్తిపేట కూడా ఉండకూడదు, చాక్ కూడా ఉండకూడదు. కూరగాయలు కోసుకోవాలంటే ఉడకబెట్టి దాన్ని తినండి, అంతే. కాయ కాయపడంగా ఉడకబెట్టేయండి, లేదా చేతులతో పగలగొట్టండి, నేలలేసి పగలగొట్టండి, కత్తులుంటే పొడుచుకుంటారు అన్నాడు. మూర్ఖుల యొక్క హింసలో ఉంటుంది. దాంతో ఎక్కడ కత్తిపేటలు లేవు, కత్తులు లేవు. మంత్రి ఎలా ఉంది పరిపాలన అన్నట్ట. ఏం చెబుతాడు మంత్రి గారు, మహారాజా ఏం చెప్పమంటారండి, మీ తత్వమే వేరండి అన్నట్టు ఆయన ఏమనలేక. సరే చూద్దాం అహింస ఎలా ఉందో ఏమిటో అని మంత్రి గారిని వెంట పెట్టుకుని మారు వేషంలో బయలుదేరాడు. ఎక్కడ ఏ ఇంట్లో కత్తులు లేవు, మాట్లాడితే తంతాడు రాజుగారు తెలిస్తే. అందుకని మారు మాట్లాడకుండా ఎవరు కిక్కురు మరకుండా అలాగే కూరగాయలు గోళతో గిల్లుకుని తలుపు సందులో పెట్టుకొట్టిని లేకపోతే ఉడకబెట్టుకుని బాధపడుతున్నారట. కొంచెం స్ట్రాంగ్ అయిన నోరున్న వాడు వంకాయ వంకాయ పడంగా కడక్ కడక్క నవ్విలు తినగలిగే వాళ్ళు, వాళ్ళు అలా తినేస్తున్నారు. సరే ఈ బాధ సమయంలో ఓ చోట ఇద్దరు కర్రలతో పటక్ పటక్ అని కొట్టుకుంటున్నారు. రే అహింస అహింస అని మధ్యలో కలిగాని ఇద్దరు చెరుకు కర్ర పెట్టిన ఎత్తి మీద పెట్టారట. అమ్మ బాబోయ్, నేను ఇంతకాలం కత్తులే అనుకున్నాను, కర్ర దెబ్బ కూడా ఇలా ఉంటుందా, బుర్ర పగిలిపోయింది, గిర్రుమని తిరిగింది, ఎర్రగా రక్తం వచ్చింది అనుకుని వణికిపోయి, మంత్రి ఈ క్షణమే ఎవరింట్లో కర్రలు ఉండకూడదన్నట్ట. కర్రలు ఉండకుండా ఎలాగండి, చెట్టు ఉన్న నుంచి ఏదో కర్ర పీక్కుంటారు అన్నట్ట. అయితే భూమి మీద చెట్లు అన్నీ ఇవన్నీ నరికించేయి అన్నట్ట. ఆయన చెట్లన్నీ చస్తే మనం ఎలాగండి వర్షం లేకపోతే ఆజ్ఞ పాలించవలసిందే అన్నట్టయన. మహారాజా మీ వెర్రిగానండి, కర్రలు లేకపోతే చెట్టులు లేకపోతే మాత్రం కొట్టుకోవడం అంతారా, చేతులతో కొట్టుకుంటారండి అన్నట్ట. అయితే అందరికీ చేతులు నరికించే అన్నాడు రాజుగారు. ఇది అహింస వెర్రిరాజు. ఆ దెబ్బతో ప్రజలందరి చేతులు నరికించమని కానీ ప్రజలంతా వచ్చి వాడిని తీసుకెళ్లి జైల్లో పారేసి ఆ కొడుకుని తీసుకెళ్లి రాజుని చేశారు. ఈ విధమైనటువంటి వెర్రి పాలన కాదు, మనుషులు ఆపల ఉండాలి శత్రుత్వం విడిచిపెట్టాలని. అంతేకాని ఊరికి అహింస అహింస అంటే కుదరదు. అవతల వాడిని చంపితే ఒక వ్యక్తి మీద ద్వేషం, వాడిని చంపితే మరొకడు పుట్టుకొస్తాడు. లోపల నీలో కోపం, ద్వేషం, క్రోధం ఇవన్నీ ఉన్నంతకాలం ఇక నీకు శత్రువులు పుడుతూనే ఉంటారు. అందుకే అసలైన శత్రువులు, అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఈ ఆరు శత్రువుల్ని జయించినంత వరకు ఈ లోకంలో ఎప్పుడూ మనకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఒక శత్రువు పుడుతూనే ఉంటాడు. కాబట్టి అటువంటి శత్రువుల్ని జయించావు నీవు. తృష్ణను విడిచిపెట్టాలని ఇప్పటికి నాకు అనిపించింది. ఏది, ఈయన రిటైర్ అయిపోయాడు కాబట్టి అంటాడు ఆ మాట. యవ్వనంలో ఉన్నప్పుడు అండవు. అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన, ఆయన నేను శాంత పురుషుడి కాదు, నువ్వే శాంత పురుషుడివి. పూర్వే వయసి యశాంత సశాంత ఇది ఉచ్యతే. ఏ వ్యక్తి తన యవ్వనంలో శాంతంతో ఉంటాడో వాడు శాంత పురుషుడు. యవ్వనంలో ఉన్నప్పుడు సాగుతుంది, అవసరమైతే అవతలను కొట్టగలడు, తిట్టగలడు, ఏదన్నా సాధించగలడు, ఓపిక ఉంటుంది. అప్పుడు శాంతం ఉండడం కష్టం. అప్పుడు శాంతంగా ఉన్నవాడే శాంత పురుషుట్ట. అన్నీ ఒడిగే విధంగా పక్కవాడు కొట్టేటప్పుడు కూడా చెయ్యెత్తడానికి ఓపిక లేని నీరస స్థితిలో, నేనేం చేయలేని స్థితిలో శాంతం, శాంతం అంటే ఉపయోగం ఉంది. కాబట్టి అన్నీ ఉడిగిన తర్వాత వచ్చే శాంతం శాంతం కాదు, గతి లేని శాంతం అది. అన్నం పెట్టకుండా తీసుకెళ్ళి జైల్లో పారేసాను అనుకోండి ఒకడిని, నేను ఇవాడ ఉపవాసం ఉన్నానంటే ఉపయోగం ఉందా? అది కాదు. ఎదురుగుండా పిండి వంటలు, చక్కెర పొంగలు, దద్దోజనం, పులిహార, దలిహార, దెబ్బకాయ, దెబ్బకాయ, గోంగూర, గింగర్ ఇవన్నీ పెట్టినప్పుడు అవన్నీ చూసి కూడా నేను ఉపవాసం ఉంటున్నాను అనగలిగిన వాడు వాడు ఉపవాసం ఉన్నట్టు. అంతేగాని బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి నీకు తిండెట్టినా అని చేత అంటే అప్పుడు ఉపవాసం ఉంటున్నానంటే ఎలా కుదురుతుంది? వెనకటికి ఒక ఆయన ఒక కోతీశ్వరరావు గారు అంటే ప్రొఫెసర్ కోతి గారు ఉపవాసం ఉంటాను అనుకుందట. కోతి గారికి చెప్పారట ఉపవాసం ఉంటే మంచిదని. అందుకని ఉపవాసం ఉంది. దానికి ఒక అనుమానం వచ్చింది, ఈ రోజంతా ఉపవాసం ఉన్నాక రేపు పొద్దున్నే మళ్ళీ ఉపవాసం అయ్యాక పారణ చెయ్యాలి అని చేత రేపు పారణ చెయ్యాలంటే అప్పుడు మళ్ళీ వెతుక్కోవడం ఎందుకు? పళ్ళు కోసుకుని ముందే పెట్టేసుకుంటే రేపు పొద్దున్న ఉపవాసం అయిపోయిన వెంటనే స్నానం చేసి చటుక్కుని తినేయచ్చు అనుకుని పాపం చెట్టెక్కి పళ్ళు కోసుకుని అక్కడ ఎదురుగుండా పెట్టుకున్నట్ట. ఎదురుగుండా పెట్టుకున్నా కూడా ఉపవాసం అయ్యాక నీరసం ఉంటుందేమో, దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు తీసుకునేలో పడిపోతానేమో, దగ్గరే పళ్ళల్లో పెట్టు కూర్చుంటే ఉపవాసం అయిన వెంటనే తినచ్చని ఎదురుగుండా పెట్టుకుందట. నాకు ఎదురుగుండా మైకి ఎట్టుకున్నంత దగ్గరగా అలా పెట్టుకుని చూస్తూ ఉండగా దానికి మళ్ళీ అనిపించింది, ఉపవాసం ఉంటున్నప్పుడు రేపు తినే పళ్ళు ఇవాళ మాత్రం వేసుకుంటే మాత్రం ఇది ఉపవాసం కాకపోతుందా? ఆ బయట ఉన్నది లోపల పడేస్తా నష్టం ఏమిటనుకుని నోట్లో పారేసుకుందిట. అది దాని ఉపవాసం. కాబట్టి ఆ రకమైన ఉపవాసం ఉపవాసం కాదు. నిజమైనటువంటి తృష్ణను విడిచిపెట్టావు, కామక్రోధాది అంతఃశత్రువుల్ని జయించావు. మహానుభావ, నీవు నా కుమారుడి వంటే, నీవు నాకు నిజమైనటువంటి వారసుడి వంటే, నీ యౌవనం నువ్వు తిరిగి తీసేసుకో, నా ముసలతనం నాకు ఇచ్చేసేయి, ఈ రాజ్యం నీదే, ఎందుకంటే నువ్వు నాకు ప్రీతి కలిగించావు కుమారుడివి. ఏ కుమారుడు తన తండ్రికి తన ప్రవర్తనతో తన దివ్యమైన లక్షణాలతో ఆనందం కలిగిస్తాడో వాడు కొడుకు కానీ తక్కిన కొడుకులు కొడుకులా, వాళ్ళు చెక్క పొడకలు కానీ చిచ్చి అని పలుకుతూ యయాతి ప్రతిపేదే జరాం రాజా యయాతిర్నాహుషస్తదా యౌవనం ప్రతిపేదే చ పూరుస్సుం పునరాత్మజః. ఈ విధంగా పలుకుతూ యయాతి తన వార్ధక్యం తీసేసుకున్నాడు. పూర్వుకి యౌవనం తిరిగి లభించింది, తిరిగి కుమారుడు యౌవనాన్ని పొందాడు. రాజ్యాభిషేకం చెయ్యాలనుకున్నాడు మహారాజు గారు. తన కుమారుణ్ణి చిన్న కొడుకుని పిలిచి బ్రాహ్మణోత్తముల్ని పిలిచి ముహూర్తం పెట్టండి అన్నాగానే ఎక్కడెక్కడి పండితులు బ్రాహ్మణులు తర్వాత ఊళ్ళో ఉండే పెద్దవాళ్ళు అనేవాళ్ళు అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు అన్నారట, ఏమండి మహాత్ములు మీరు రాజులు, మీరు ఎవరిని పరిపాలనకు పెట్టినా మేము స్వీకరించాల్సిందే, అయినా ధర్మం కొద్దీ అడుగుతున్నాం. కథం శుక్రస్య దౌహిత్రం దేవయాన్యాః సుతం ప్రభో జ్యేష్ఠం యదుం అతిక్రమ్య రాజ్యం పూరో ప్రదాస్యసి. శుక్రుడికి మనవడు, చిట్ట చివరి ప్రభు అని పిలిపించుకోదగినటువంటి వాడు జ్ఞాని, యదువుని విడిచిపెట్టావు. పోని నీకు ఇష్టమైన వాడు చిన్న కొడుకు అనుకుందామంటే శుక్రుడి కొడుకుల్లో ముగ్గురు కొడుకుల్లో ఎవరిష్టమో వాళ్ళని చిన్నవాడినైనా పిలవాలి, దేవయాని కుమారుడికి రాజ్యం ఇవ్వాలి. శాస్త్ర ప్రకారంగా జ్యేష్ఠపుత్రుడికే రాజ్యార్హత ఉంటుంది, అంచేత యదువుకే రాజ్యార్హత ఉంది. ఆయన్ని విడిచిపెట్టి పూర్వుకి ఇస్తున్నావు. యదువు మొదటివాడు, తుర్వసుడు రెండవ వాడు, శర్మిష్ఠ కుమారులలో ధృక్యుడున్నాడు, అనుడున్నాడు, పూరుడున్నారు. వీళ్ళందరిలో ఆఖరి వాణ్ణి పూరుణ్ణి పట్టుకొచ్చి రాజ్యానికి పట్టాభిషిక్తుండి చేస్తున్నావు. ఇంతవరకు మీ వంశంలో జ్యేష్ఠపుత్రుడే రాజయ్యాడు. జ్యేష్ఠపుత్రుడు ఏ కారణం చేతనన్న వైరాగ్యం పొంది నాకు రాజ్యం వద్దంటేనే తర్వాత వాడికి అర్హత వస్తుంది, లేదా జ్యేష్ఠపుత్రుడికి అనారోగ్యం అవయవ లోపం ఉంటే నెక్స్ట్ వాడికి ఇవ్వాలి, ఆ రకంగా చూసినా రెండో వాడికి ఇవ్వాలి, లేదా వాడొద్దంటే మూడుకి ఇవ్వాలి, వాడొద్దంటే నాలుగుకి ఇవ్వాలి, అప్పుడు కాదంటే ఆఖరాడు వంతు. ఇది కదా మన వంశం యొక్క తంతు. ఇది మానేసి ఆఖరి వాడికే నువ్వు రాజ్యపట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నావు, ఇది అధర్మమేమో, ధర్మపాలన చేయడం నీ కర్తవ్యం కదా అని పౌరులంతా అడగ్గా ఏయాతన్నట. బ్రాహ్మణ ప్రముఖ వర్ణ సర్వే శృణ్వంతు మే వచః జ్యేష్ఠం ప్రతి యథా రాజ్యం నదేయం మే కథంచన మమ జ్యేష్ఠే నయదునా నియోగో నానుపాలితః ప్రతికూల పితుర్యశ్చ నసపుత్ర సతాం మతః మాతా పిత్రోర్వచన క్రుద్ధిత పథ్యశ్చ యస్సుతః సపుత్ర పుత్రవర్యశ్చ వర్తతే పితృమాతృషు. ఓ బ్రాహ్మణోత్తములారా, ఓ పౌరులారా, జానపదులారా, మీ అందరికీ కూడా చాలా గొప్ప ధర్మ సందేహం వచ్చింది. సందేహం వచ్చినప్పుడు తీర్చి తీరాలి, అంతేకాని రాజులు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అని నేను అనరాదు. పెద్దవాడికి ఏ విధంగానూ రాజ్యం ఇవ్వకూడదు అని నేను అనుకోలే, వాడికే రాజ్యం ఇద్దును నేను. కానీ ఇక్కడ నాకు ఒక ధర్మ సంకటం, ఒక శాపం, ఒక విప్పర వాక్యం, ఇవన్నీ నా నెత్తి మీద వచ్చి పడ్డాయి. యదువు నాకు ఒక పెద్ద కొడుకు, నేను వాడిని పిలిచి ముసలితనాన్ని సేకరించరా అంటే చీ అవతలకి పో అన్నాడు. వాడు తండ్రిని సేకరించాడు. ఎవడు తండ్రికి ప్రతికూలుడో, ఎవడు తండ్రిని ధిక్కరిస్తాడో వాడి ఇంటికి పెద్ద కొడుకు కూడా వాడు అధముడు, వాడు అసలు కొడుకే కాదన్నారు. ఆత్మావే పుత్ర నామాసి అంటే తన తండ్రిని యథాప్రకారం అనుకరించి ఆ తండ్రి యొక్క జాడల్లో నడుచుకుని తండ్రిని పూజించి తండ్రి మాట ప్రకారం నడుచుకుంటే కొడుకు, కానీ తండ్రికి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి వాడు కొడుకా? వాడు కొడుకు కాదు. ఇదే విజ్ఞానుల యొక్క తలపు. తల్లిదండ్రుల మాట పాటిస్తూ వారికి హితం చేకూర్చేవాడు, అనుకూలంగా ఉండేవాడు ఆయన కొడుకే పుత్రుడు, వాడే శ్రేష్ఠుడు, వాడే తల్లిదండ్రుల ఆస్తికి అర్హుడు. తక్కిన వాడికి అర్హత లేదు. ఈ యదువు నా మాట కాదని ధిక్కరించాడు. తుర్వసుడు కాదన్నాడు, ద్రుహ్యుడు కాదన్నాడు, అనువు కాదన్నాడు. ఈ నలుగురు నన్ను లెక్క చేయల. నా మాట విన్న పూరుడొక్కడే నాకు కుమారుడు. తండ్రిని వాడికి రాజ్యమే పాటి, వాడిని నా ఉత్తరాధికారిగా అందుకే నియమించాను. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్తు శుక్రాచార్యుడి యొక్క శాపం మీకు తెలుసు. ఆయనే నాకు ముసలితనాన్ని ఇస్తున్నప్పుడు ఈ ముసలితనాన్ని ఎవడు సేకరిస్తే వాడే రాజ్యానికి ఉత్తరాధికారి అని, వాడే జ్ఞాని అని, వాడే సమస్త చిత్తవర్తనుడని చెప్పాడు. కాబట్టి ఆ శుక్రాచార్యుడి యొక్క మాట ప్రకారం కూడా ఈ పూర్వే రాజ్యానికి అర్హుడు. ఇక ఈ పౌరులు ఈ జనపదాలలో ఉండేవారు. జనపదాలు అంటే ఏంటి? చిన్న చిన్న పల్లెటూళ్ళు, పదేసి గ్రామాలు, బుల్లి బుల్లి వాడలు, ఇవన్నీ కూడా జనపదాలు అనేవారు. కొంచెం పెద్దదైతే పురం అన్నమాట. ఏలూరు ఈ టైప్ వాటినిట్నేమో పురాలు అనేవారు పూర్వకాలంలో. అందుకే ఇప్పటికి కూడా దీన్ని హేళా పురి అంటారు. పురి అంటే కొంచెం ఎక్కువ జనాభా ఉన్నవాడు. జనపదములు అంటే చిన్న చిన్న పల్లెటూరు. మ్యాక్సిమం 2000 జనాభా దాటకూడదు. అలా జనాభా 2000 లోపు ఉంటే వాటిని జనపదాలు అంటారు. ఆ జనపదాలలో జరిగిన కథలే జానపదాలు అంటే, అంతకంటే లేదు. అటువంటి జానపదులు అందరికీ చెబుతున్న మాట వినండి. నా మాట ప్రకారంగా అంటే తండ్రి మాట ప్రకారంగా నడుచుకున్నవాడే మిమ్మల్ని సరిగ్గా పరిపాలిస్తాడు. తండ్రికి తిండి ఎట్టని వాడు వెళ్ళి లోకానికి తిండి పెడతాటండి. అమ్మనేమో నెత్తి మీద కొట్టి చంపేవాడు, బయటికి వెళ్ళి పెప్పుడు తల్లిని పోషించగలడేవాడు. అబ్బెబ్బెబ్బే, మాతాపితరుల యొక్క ఆజ్ఞ ఎవడు పరిపాలిస్తాడో వాడే జ్ఞాని, వాడే పౌరుల్ని పరిపాలించగలడు, వాడే మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూడగలుగుతాడు. నక్కుంది, నక్కెప్పుడు ఓళే పెడుతుంది. ఓయ్ అని ఓళ పెట్టే నక్క ఓ చోట ఓళ పెట్టి ఇంకో చోట గౌరీ కళ్యాణం చేయిస్తుందా? అబ్బే, గౌరీ కళ్యాణం చేయించే తంతుంటే అన్ని చోట్ల గౌరీ కళ్యాణమే చేయిస్తుంది. కాబట్టి అసలంటూ బుద్ధి ఉండాలి, కానీ ఆ బుద్ధి అన్ని చోట్ల ఒకటే బుద్ధి. పూరుడు ఈ రాజ్యానికి అర్హుడు అన్ని రకాలుగా. ఇది శుక్ర వరదానం, ఇక వేరే మాట లేదనగా అందరూ సంతుష్టులై, మహారాజా నువ్వు ధర్మాత్ముడు, నువ్వు ఎలా నడుచుకుంటావో ఆ ప్రకారం మేము నడుచుకోవాలి, అయినా మేము అడగలేదు అనే అపఖ్యాతి మాకు ఉండరాదు. అందుకే అడిగాం, విషయం తెలుసుకున్నాం. మహాభక్తులం, రాజభక్తులం, అటువంటి మేము రాజ్యాధికారాన్ని తిరస్కరిస్తామా అని ఆయన చెప్పినట్టే సంతోషంగా ఒప్పుకున్నారు. యయాతి పూరుణ్ణి తన రాజ్యపదానికి అభిషిక్తుండి చేశాడు, రాజ్యం అప్పగించాడు. ఇంక నేను వానప్రస్థానికి వెళ్ళిపోతున్నానన్నాడు. ఆ రాజులు పూర్వకాలం అంతే, చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసేవారు. చేసేవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం, చిన్నప్పుడంతా విద్యలు చదువుకునేవారు. విద్యాభ్యాస కాలంలో ఇంకేమీ ఉండకూడదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక 18-20 ఏళ్ళ లోపు స్టేజీల మీద ఎక్కువ పిల్లల్ని ప్రదర్శించామంటే ఓవర్గా చిన్న చిన్న ప్రోగ్రాములు తప్పించి ఒక స్థాయి దాటి ఎక్కువసేపు వాళ్ళని తిప్పేస్తే వాడు చదువుకోలేడు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు ఎక్కువ కీర్తికి అలవాటు పడితే వాడు ఏమవుతాడు? చదువు మీదగా ఆ విద్యను సంపూర్ణ చేయలేరు. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఎక్కువ బాలంగా చిన్నప్పుడు యాక్షన్ ఎక్కువ చేసిన వాళ్ళు పెద్దాక హీరోలుగా రాణించలేకపోయారు చూడండి. కారణం అదే. అందుకే మా నాన్నగారు అనేవారు, అరే అప్పుడప్పుడు మెరుపు మెరిసినట్టుగా ప్రజల దగ్గర విద్యను ప్రదర్శించాలి. చిన్నప్పుడు చదువు బాగా చదువుకోకుండా ఎవడైతే స్టేజీలకు అలవాటు పడతాడో వాడు పదో పరకు ఇస్తాడు, అందరూ ఓహోహో అంటారు, చిన్న కుర్రాడు కదా అని. తర్వాత వాడు చదవలేడు. నేను నా కళ్ళ ముందు అలా చూశాను. చిన్నప్పుడు అవధానం చేసిన వాడు పెద్దాక ఎంతోమంది సక్సెస్ అవ్వలేకపోయారు. అందుకే చిన్నప్పుడు నెలకో ఆరు నెలలకో రెండు నెలలకో ఎప్పుడో ఒకప్పుడు అలా ఒక చిన్న కార్యక్రమం తప్ప ఎక్కువసేపు వేదికలకు వెళ్ళనిచ్చేవారు కాదు తండ్రి గారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎక్కువ మందికి విద్యాభ్యాస సమయంలో కనుక మనం వెర్రి ప్రోత్సాహాలు ఇచ్చామంటే అప్పుడు వాళ్ళు దెబ్బతింటారు. ఆ సమయంలో మనం ఎందుకని వాళ్ళని కొద్ది ప్రోగ్రాములు పంపాలంటే అసలు పంపకపోతే వాడికి విలువ తెలియదు. నెలకో రెండేళ్ళకో ఓసారి వేదిక ఎక్కి వాడు డ్యాన్సో లేకపోతే ఒక పాట పాడటమో చేస్తే ప్రజలు పొగుడుతుంటే ఇంకా పైకి రావాలని ఉంటుంది. అంతేగాని నెలకు నెల వాడికి చదువు మార్పించేసి వీటి వెంట తిప్పితే ఆ కాస్త విద్యే ఇంకా తర్వాత వాడికి అహంకారం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, ప్రజలు చప్పట్లే నిజమనుకుంటాడు, ఈ 10 రూపాయలు వెనకే పడతాడు, అసలు కార్యక్రమాన్ని మర్చిపోతాడు చదువు పోదు వాడికి. అలాగ చదువుని పాడు చేసుకున్న ఒక అవధానం నేను ఎరుగుదను. ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, చిన్నప్పుడున్న కాలంలో ఖచ్చితంగా విద్యాభ్యాసం తప్ప మరొక భోగాలు పడకూడదు. ఆ సమయంలో పిల్లలకి మనం చేసే చాలా పొరపాటు పనుల్లో మరొకటి, భోగాలు కూడా ఎక్కువ చేర్చకూడదట వాడికి. వెర్రి సుఖాలు ఏదడిగితే వస్తువు కొనిచ్చేస్తారండి చాలామంది. విమానం అంటే విమానం కొనిచ్చేసి, కారు అంటే కారు ఇచ్చేసి, వాళ్ళందరూ వాళ్ళు నడిచెళ్ళాలి, సైకిల్ తొక్కుకుని వెళ్ళాలి, లేదా జాగ్రత్తగా వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏర్పాటు చేయాల్సిందే, వాళ్ళకు ఉన్నాయి కదా అని ఓ వెర్రిగా మనం తిప్పకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తే పిల్లలు పైకి వస్తారు, లేకపోతే చదువుల్లో పెద్దగా రాణించలేరు వాళ్ళు అదన్నమాట. అందుకని ఈ చంద్రవంశపురాజులు శైశవే అభ్యస్త విద్యానాం విద్యల అభ్యాసాలతో గడిపేవారు. యౌవనే విషయీషిణాం యౌవనములో అప్పుడు సుఖాలు అనుభవించేవారట. వార్ధకే మునివృత్తిన వార్ధక్యంలాగానే అడవికి వెళ్ళిపోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవారు ఓం అనుకుంటూ. అప్పుడు ఇంకింట్లో ఉండకూడదు. అప్పుడు ఇంట్లో కూర్చుంటే కోడల మీద యుద్ధం చేయాలనిపిస్తుంది, కొడుకు మీద చేదస్తం పెరుగుతుంది. అప్పుడు అప్పుడు దిక్కుమాలను బుద్ధి ఊరుకోదు. అలా తింటామేమో అన్నం, ఇలా తింటామేమో అని ఇంట్లో కూర్చుని చంపేస్తారు అనకూడదు కానీ కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి మరీ చేదస్తం పట్టుకుంటూ ఉంటుందండి బాబు. అక్కడ కూర్చుంటే చంపేస్తారు, ఇక్కడ కూర్చుంటే చంపేస్తారు, దుంప తెగిపోతుంది అనమాట మనకు. అలాంటివి నేను కూడా అనుభవించున్నాను ఒకప్పుడు కర్మ గారిపోయి. అంచేత ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అందుకని ఈ బాధపడలేక వార్ధక్యం రాగానే వీళ్ళు ఎందుకు వచ్చిందిరా అని అడుగుకి పోయి తపస్సు చేసుకునేవారట. యోగి అయినా అంతే తనుచ్చేద్యాం యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టేవారు. ఇంట్లో తీసుకు తావడం ఇష్టం లేకుండా. అందుకనే జ్ఞానులకి ఒక మంచి మార్గం చెప్పారు. ఇంట్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత హాయిగా మూల కూర్చుని రామనామము లేకపోతే భగవన్నామో చేసుకుంటూ, లేదా వీలుంటే యాత్రలు చేసుకుంటూ, పవిత్రంగా లలితా సహస్రనామాదులు పారాయణ చేసుకుంటూ గడపేస్తారట. ఇది కూడా వార్ధక్యంలో యోగాభ్యాసంతో గడపడం వంటిదే మునివృత్తే. ఇప్పుడు ఈ కాలంలో మీరు నా పురాణం విని అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందామని వెళ్ళకండి, చాలా డేంజర్గా ఉంది. అక్కడ అడవిలో మీకు తపస్సు చేసుకునే అవకాశం లేదు. పోలీసు వాళ్ళు ఓ పక్క నక్సలైట్లు ఈ ఇద్దరు ఎడాపెడా పేలుస్తారు, మీకు కపాల మోక్షం అవుతుంది, ఈ మోక్షం రాదు ఆ దెబ్బతోటి. అంతేత ఇంట్లో కూర్చోండి, హాయిగా పవిత్రంగా కూర్చోండి. మా నాన్నగారు అంతే ఎవ్వండి పట్టించుకోలేదు. కళ్ళ ముందు కొడుకు ఎగిరాడా, కూతురు మనవరాలు పరిగెత్తిందా, ఇవేం చూసుకునేవారు కదా ఏంటో. చాలా చిత్రమైన వ్యక్తి ఆయన. హాయిగా ఆయన లోపల లోపల ఆ పద్యాలు చదవడం ఏమిటో, ఆ రాయడం ఏమిటో ఆల్మోస్ట్ అలా చచ్చిపోయేదాకా రాసుకుందిగారు. కొద్ది కాలం ఒక ఏడాది ముందు మాత్రం ఆయనకి ఇంత లౌకికమైన ప్రపంచంతో టచ్ ఇక పూర్తిగా పోయింది. అప్పుడు రాత ఆపేశారు, కానీ 1 ఇయర్లో పోతాం అనేంతవరకు రాస్తూనే ఉన్నారు ఆయన. ఆఖరి సంవత్సరమే కొంత కొంత ఆరోగ్యాల్లో మార్పులు వచ్చాయి. కాబట్టి సృష్టి రహస్యం ఇది, మనం చూసుకోవాలి. చేదస్తంతో ప్రజల్ని పాడి చేస్తున్నామా లేదా అని మనకే తెలుస్తుంది. కాబట్టి అవతల వాళ్ళతో పిల్లలతో మనవలతో తగాద వస్తుంది అనుకున్నప్పుడు హాయిగా పవిత్రంగా ఏకాంతకంగా గృహంలోకి పోవడం, గదిలోకి పోవడం, లలితా సహస్రనామో విష్ణు సహస్రనామో చదువుకోవడం, అది ఇది ఇష్టం లేకపోతే పోనీ నీకు ఇష్టమైన జయప్రద అనుకుంటూ ఆ జయప్రదనే తలుచుకో. ఎవడు కాదన్నాడు, ఏది ఇష్టం అది తలుచుకుంటూ కూర్చోమన్నాడు. మొత్తం మీద మనకి ఇష్టమైన వస్తువుని తలుచుకుంటూ ప్రజలతో సంబంధం లేకుండా బతకడమే మునివృత్తి. అందుకే ఈయన వనవాస దీక్ష తీసుకున్నాడు. కొంతమంది బ్రాహ్మణోత్తములు ముసలివాళ్ళు కూడా రాగా తపస్సులు రాగా పురం విడిచిపెట్టాడు, అడవికి వెళ్ళిపోయాడు తపస్సుకి. ఆ యదువు యొక్క సంతానమే యాదవులు, తుర్వసుని సంతతి వారే వాళ్ళు తురకలు యవనులు, దృహ్యుని సంతతి వారే భోజజాతీయులు, అనుసంతతి వారే మ్లేచ్ఛ జాతి వారైన కిరస్తాన వాళ్ళు క్రిస్టియన్స్, పూరుని సంతతి వారే కౌరవులు, ఆ వంశమే మన పాండవులు కౌరవులు కూడా. ఇదిగో ఈ వంశంలోనే నువ్వు పుట్టి 1000 ఏళ్ళు రాజ్యం పాలిస్తున్నావు అని శతానీకుడితో ఈ కథ సౌనకుడు చెబుతున్నాడు అనే విషయం కూడా మర్చిపోకూడదు మనం. అందుకే శతానీకుడికి ఈ మాట అన్నాడు, జనమేజయుడు కొడుకు శతానీకుడు రోగం పోవడానికి, కుష్ఠరోగం పోవడానికి ఈ కథ వింటున్నాడు అంటే, అందుకని ఆ కౌరవ వంశంలో నువ్వు పుట్టావు అన్నాడు. ఆ తర్వాత సౌనకుడు శతానీకుడితో ఇలా అన్నాడు, యయాతి మహారాజు అరణ్యానికి వెళ్ళాడు, భక్తి శ్రద్ధలతో ముని అయ్యాడు. మునిగా ఉన్నప్పుడు రోజు అడవిలో తన పళ్ళు తన కాయలు తానే ఎరుగు తెచ్చుకునేవాట. భార్యలు కూడా ఉన్నా వాళ్ళ చేత సేవ చేయించుకోవడానికి ఇష్టపడ్డా. వాళ్ళకి వాళ్ళు పళ్ళు తెచ్చుకునేవారు. ఆశ్రమంలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నారు. అత్యద్భుతమైనటువంటి అమ్మవారు, అష్టాదశ భుజములు 18 భుజములు కలిగినటువంటి అమ్మవారు గనక పూజింపబడితే ఆవిడ పుణ్యలోకాలు ఇస్తుందిట. బ్రహ్మలోకం మొదలుకొని ఇంద్రలోకాల్లో ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాలని ఎవరికైనా కోరిక ఉంటే వాళ్ళు అష్టాదశ భుజములు కలిగిన అమ్మని పూజించాలి. భూలోకంలో ఉన్నంతకాలం అఖండ భోగాలు సౌభాగ్యాలు అనుభవించి ఇంకా భూలోకానికి తిరిగి రాకూడదు అనుకున్నవాడు 8 భుజాలను అమ్మని పూజించాలట. ఈయనకి అష్టాదశ భుజాలు కలిగిన అమ్మవారి విగ్రహాన్ని పూజించాలని కోరిక కలిగి ఆ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. వానప్రస్థ జీవితం గడిపాడు. గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, మల్లె పువ్వులు మొదలైన పువ్వులు, బంగారపు రంగులో ఉండే పువ్వులన్నీ కూడా తెప్పించేవాడు. ఆ పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అమ్మవారిని. ఆ నియమంతో పూజ చేస్తున్నప్పుడు ఆహారం ఏం తినేవాడు, ఫలమూలాశనో దాంతో ఇంద్రియ నిగ్రహం కలిగి పళ్ళు, మూలములంటే దుంపలు అన్నమాట, చిలగడ దుంపలు, పొలగడ దుంపలు, రకరకాల దుంపలు ఉండేవాళ్ళండి అడవిలో. కొన్ని దుంపలు తింటూ ఉంటే ఆకలి కూడా ఉండదు, మంచి మంచి దుంపలు ఉంటాయి. కొన్ని రకాల దుంపలు కాల్చుకు తింటే అబ్బో కర్ర పెండలం, ఆ పెండలం, ఈ పెండలం, ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి, ఇవన్నీ దుంపలన్నీ కూడా దుంప తెంచి అంటే అడుగులు వేరు తెంచి దుంప తేవడం అంటారు, అదే దుంప తెంచడం. క్రమంగా ఇప్పుడు దుంప తెంచడం అంటే అర్థం మారిపోయింది. దుంప అంటే మూలం, ఒక మూలం మూలం వంశం నాశనం చేయడం, దుంప నాశనం చేయటం అంటే. అంచేతే అలా దుంప తెంచడం అనే మాట తిట్టుగా వాడకూడదు, మామూలుగా హాస్యానికి వాడచ్చు కానీ ఇతరుల మీద దాన్ని ప్రయోగించరాదన్నారు. ఈయన అటువంటి దుంపలు తీసుకొచ్చి తింటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిపాడు. ఒకనాడు తెల్లవారు సామున ఆయన అదృష్టవశాత్తు భార్యామణులతో కలిసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మల్లె పువ్వులతో, తామర పువ్వులతో, కలుగు పువ్వులతో పూజిస్తూ ఉన్నట్ట. బ్రహ్మానందం కలిగింది ఆ సమయంలో. ఆహ్లాదంగా ఉంది వాతావరణం, చల్లని గాలులు వీస్తున్నాయి. పైగా బ్రాహ్మీ ముహూర్తం, పెద్దగా బయట జంతువుల సంచారం, పక్షి సంచారం ఇంకా లేదు. ఆ సమయంలో పవిత్రంగా పంచదశి అనే ఒక దివ్య మంత్రం ఉన్నది. అది ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడే మంత్రం, వార్ధక్యంలో ఆ మంత్రం మరింత ఉపయోగమట. ఒక్కసారి జాయ గురుదేవ అని గురువు యొక్క నామస్మరణ చేసుకుని వార్ధక్యం వచ్చే కొద్దీ ఎక్కువ చేస్తే పంచదశి మహామంత్రాన్ని, అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఏ లోకానికైనా సంచారం చేయగలిగే శక్తి కలుగుతుంది వాళ్ళకి. అటువంటి ఆ పంచదశి మహామంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారికి ఒక్కొక్క పుష్పాన్ని అలా భక్తితో విడిచిపెడుతున్నట్ట. ఆ సమయంలో అమ్మవారు అక్కడ త్రుటిలో ప్రత్యక్షమయ్యింది. నా లోకానికి వస్తావా, లేకపోతే ఏ లోకంలో అయినా నీకు ఇష్టమైన లోకంలో విహరించే శక్తి ఇవ్వనా అని అడిగిందిట. యగాదిగా చూశాడు అమ్మవారిని, ఆనందం కలిగింది. కలిగి, అమ్మా నీ లోకానికి వస్తే మళ్ళీ ఇంక తక్కిన లోకాలు విలువ ఇంకా తిరిగిదమ్మా, కాబట్టి ప్రస్తుతం కొంతకాలం తక్కిన లోకాలు చూడాలనిపిస్తుంది నాకు, ఇంకా వెర్రి. ఎందుకని ఈ కోరిక పుట్టింది చెప్పండి. ఆయనకి కొడుకుకి 1000 ఏళ్ళు ద్రోహం చేశాడు. ఆయన కొడుకు యవ్వనాన్ని అన్యాయంగా లాక్కున్నాడు. అందువల్లే అమ్మ కనపడినా మోక్షానికి ఎడతా, మణిద్వీపానికి ఎడతా అని అల్లేపోయట కర్మ. అక్కడికి వెళ్ళి హాయిగా మన అంబికాధర పర్వతి చెట్లు అక్కడ కూడా ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో సుఖంగా అమ్మ దగ్గర ఉండాలనే కోరిక కలగల ఆయనకి పాపం వెర్రిపోయినకి. అందుకని ఏమనిపించిందిట, అమ్మా నేను స్వర్గం వదులుకుని బ్రహ్మలోకాల్లో ఏ లోకానికైనా ఎప్పుడైనా వెళ్ళే శక్తినే ప్రసాదించు, తర్వాత ఎప్పుడు వస్తాను లే తల్లి నీ దగ్గరికి అన్నాడట పాప. ఓకే అంత ఆవిడ టక్కన ఆయన ఆ బ్రాహ్మణోత్తములకి తన మిగిలినటువంటి వస్తువులు దానం చేసేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం ఉన్నాక ఒకప్పుడు ఇంద్రుడు అతన్ని కిందకు తోసేశాడు, కానీ భూమి మీద పడకుండా మధ్యలో తిరిగి కొంతకాలం ఉండి స్వర్గానికి వెళ్ళాడు. అనగానే ఈ కథ వింటున్నటువంటి శతానీకుడు శౌనకుణ్ణి అడిగాడు, ఏమండి యయాతి గొప్ప వీరుడన్నావు, పృథివీ పాలకుడు, శ్రేష్ఠుడు, వంశాభివృద్ధి కలిగించినవాడు, సూర్యుడిలాగా ప్రకాశించాడు, అగ్నిహోత్రంలాగా వెలిగాడు, యజ్ఞాలు చేశాడు, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు, ఏ లోకానికైనా తిరగలిగే శక్తి పొందిన వాడిని కూడా ఇంద్రుడి కిందకు తోయడం ఏమిటి, ఇంద్రుడి కిందకు తోస్తే కింద పడకుండా మధ్యలో ఆగడం ఏమిటి, ఈ కథ ఏమిటి, ఈ కమామిషం ఏమిటి, యయాతి చరిత్రం వినాలి. ఎందుకంటే వినాలి యయాతి చరితం, చరితమా కాదది సుచరితం, మోక్షాది ఫలభరితం, పవిత్ర గతి చరితం. అంచేత యయాతి చరిత్ర వినాలి. అనగా మంచి విషయం అడిగావయ్యా, ఆ కథ చెబుతున్నాను విను. నహుషపుత్రుడు యయాతి పూర్వుని రాజ్యంలో అభిషేకించి అడవికి వెళ్ళి అమ్మని కూడా మెచ్చుకుని చిత్తం చేయించి వనాలలో పితృయాగాదులు చేసి సకల సత్కర్మాచరణం చేసి హవిష్యాన్నాన్ని గడిపి బతికినంతకాలం ఉంచ వృత్తి అంటే కింద రాలిపడినటువంటి ధాన్యాన్ని ఏరుకొచ్చి తిని ఆకంకుల్ని కూడా ఇతరులకు దానం చేసి 1000 ఏళ్ళు అడవిలో గడిపాడు, 1000 ఏళ్ళు అమ్మవారిని పూజించాడు. ఆఖరి కాలంలో 3 ఏళ్ళు ఆయన కేవలం జలాహారం తీసుకున్నాడు, తన మనస్సు వాక్కు అన్నీ నియంత్రణలో పెట్టుకున్నాడు, సామరితనాన్ని విడిచిపెట్టాడు, 1 సంవత్సరం పాటు వాయుభక్షకుడయ్యాడు, పంచాగ్నివజ్రంలో తపస్సు చేశాడు. ఈ పుణ్యానికే అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమయ్యింది. ఆ అమ్మవారిని మణిద్వీపం కోరుకోక ఏ లోకాలకైనా వెళ్ళగలిగే దివ్యశక్తినే ఇమ్మన్నాడు. అమ్మవారు కూడా ఆయనకిచ్చింది. ఇవ్వగానే ఆయన బయలుదేరాడు. ఒకప్పుడు స్వర్గంలో ఉండేవట, ఒక్కొక్కప్పుడు ద్విలోకంలో ఉండేవట, పైన ఊర్ధ్వలోకాల్లో భూలోకం దాటాక చాలా లోకాలు ఉన్నాయి, 7 లోకాలు, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోకాలు, ఆపై సత్యలోకం అంటే బ్రహ్మలోకం. ఈ 7 లోకాల్లోకి తిరగలిగే శక్తిని పొందాడు. అమ్మ అనుగ్రహం ఉంటే ఏ లోకానికైనా హాయిగా వెళ్ళగలుగుతాం. ఇక్కడ జెండాపై కపిరాజు అంబికా కృష్ణ గారు రేపు జెండాలో ఊపిన వెంటనే మనం ఠేమ్ అని బయలుదేరి నడిచిస్తా ద్వారకా తిరుమల వెళ్ళిపోయి వచ్చేస్తాం అన్నమాట. అమ్మ అనుగ్రహం ఉండాలి. ఆ సంపూర్ణ అనుగ్రహం పొందితే అవి పెద్ద కష్టమేం కాదు. ఆ అనుగ్రహం వల్ల సమస్త లోకాలు హాయిగా తిరిగేవాడట. ఒకప్పుడు ఒక తమాషా జరిగింది. బ్రహ్మలోకంలో కొంతకాలం గడిపాక మళ్ళీ స్వర్గం చూడాలి అనిపించింది ఆయనకి. స్వర్గతస్తు సరాజేంద్రో నివసం దేవసత్మని పూజితై పూజితస్త్రిదశై సాధీర్ మరుద్భిర్ వసుభిస్తత దేవలోకాత్ బ్రహ్మలోకం సంచరం పుణ్యకృత్వశీ అవసత్ పృథివీ పాలో దీర్ఘకాలమితి శృతి. ఆ శౌనకుడు శతానీకునితో చెబుతున్నాడు, శ్రీమన్నారాయణుడు మనువుకి చెబుతున్నాడు, శౌనకాదులకు సూతుడు చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను. రాజేంద్రుడు యయాతి ఒకప్పుడు బ్రహ్మాది లోకాలన్నీ తిరిగి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగే శక్తితో స్వర్గానికి చేరాడు. స్వర్గంలో దేవభవనానికి వెళ్ళాడు. ఆ దేవభవనంలో అతనికి బ్రహ్మానందం కలిగింది. ఇంద్రుడు స్వయంగా వచ్చి, మహారాజా రా రా రా, చాలా ఆనందంగా ఉంది నీ రాక, వీళ్ళు మరుద్గణాలు, వీళ్ళు సాధ్యులు, వీళ్ళు సిద్ధులు, వీళ్ళు పన్నగులు, వాళ్ళు చారణులు, వారు కింపురుషులు, వీరు కిన్నరులు, వీళ్ళు విశ్వదేవతలు, వీరుడు గరుడులు, వీరు గంధర్వులు, వీళ్ళందరూ మా దేవతల్లో ఒక్కొక్క జాతి, బ్రాంచెస్ అన్నమాట ఇవన్నీ. ఈ శాఖోపశాఖలుగా ఉన్న మేమందరం కలిసి ఇప్పుడే నీ దగ్గరికి రావడానికి గల కారణం ఒకటి ఉన్నది. నువ్వు చాలా ధర్మాత్ముడివి. నీ కొడుక్కి రాజ్యం ఇచ్చే ముందు అతనికి ధర్మాలు ఉపదేశించావట. వార్ధక్యంలో అడవికి వెళ్ళిపోయే ముందు నీ కొడుక్కి నువ్వు ఏ ధర్మాలు ఉపదేశించావో వినాలి అని వీళ్ళందరికీ కోరికగా ఉంది. ఆ ధర్మాలు మేము కూడా బాగుంటే అనుసరిద్దామని. చూడండి వాడు ఎంత గొప్ప మాట అన్నాడు ఇంద్రుడు, నీవు నీ పుత్రులకు ఉపదేశించిన ధర్మాలన్నీ మాకు ఉపదేశించు, మేము వింటాం అనగా అలాగే అన్నట్ట. ఎక్కడ ఉపదేశించాలి అని అడిగితే స్వర్గలోకంలో నందనము అని పేరు కలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వనం ఉన్నది. శ్రీతరుణీమణి చరణ సింజ సమంజస రత్నపుంజ సంజాత మఘావనము విలసన్నవనందనము. పూర్వం లక్ష్మీదేవి విష్ణువుతో కలిసి విహరిస్తూ ఉండగా ఇలా కాలు జాడించింది. అప్పుడు ఆవిడ కాలి యొక్క మువ్వల్లో నుంచి ఒక మువ్వు వచ్చి సముద్రంలో పడింది. సముద్రంలో చాలా కాలం అది ఉండిపోయింది. బాలసముద్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మువ్వ ఆ కవ్వానికి తగిలి ఒక నందనవనంగా మారి వచ్చింది. ఆ వనమే నందనవనం, ఉద్యానవనం. ఆ వనం ఇంద్రుడు సేకరించాడు. ఆ ఉద్యానవనంలో అనేకానేక సరళాన్, ఇక్కడ చాలా అద్భుతమైన శ్లోకాలు రాశాడు, సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతనానపి చందనాన్ అగరూన్ ధ్రువాన్. సరళ వృక్షాలు ఉన్నాయి, కొండ గోగు పువ్వులున్నాయి, ఖర్జూర వృక్షాలున్నాయి, చందనాలున్నాయి, పనస వృక్షాలున్నాయి, ఆమ్ర వృక్షాలు అంటే మామిడి చెట్లు ఉన్నాయి, అగరుద్రువాన్ ఇదిగో అగరత్తుల చెట్లు ఉన్నాయని మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్పాను. అమ్మవారి మణిద్వీపంలో కూడా ఉండేవిట. ఆ నందనవనంలో ఎటు చూచిన అఘుమఘుమఘుమఘుమఘుమలాడించేటటువంటి అగరత్తుల చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యకి విడితే చాలు ఏదో తెలియని ఒక సర్వ మానవ మన ప్రహ్లాద నాపాది అంటారు వేదవ్యాసుల వారు. సమస్త జీవులకి కూడా మనహ మనస్సునకు ప్రహ్లాదనమును ఆపాదించేది, గొప్ప ఆనందం ఇచ్చేది. ప్రహ్లాదము అంటే ఆనందం, ప్రహ్లాదం అంటే బ్రహ్మానందం, అటువంటి ఆనందం ఇస్తుంది. ఆ అగరత్తులతోటి ఆ వ్యాపారం చేయటం నిజంగా ఈ అంబికావారికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. షోడశోపచారాల్లో ఉత్తమమైనటువంటి దానిగా చెప్పేటటువంటి దాన్ని ఈ చెట్టు గురించి వచ్చినప్పుడల్లా నాకు ఆయనతో జరిగిన ఒక సంభాషణ గుర్తుకొస్తుంది. ఒకప్పుడు ఒకసారి వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెట్టు బెరడు ఇంత పెసరు ఉంటుందిట, ఆ పెసరు కొన్ని లక్షల ఖరీదు చేస్తుందిట, అది వేసి అగరత్తుల తయారీకి ఉపయోగిస్తారట. దాదాపు నా పట్టణ వేలంత ఉంది, అదే లక్షన్నర రెండు లక్షలు ఖర్చుండి ఎక్కడెక్కడి నుంచో బర్మా అడవుల్లో నుంచి సింగపూర్ నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటాం. ఈ చెట్ల బెరళ్ళు ఈ పురాణాల్లో విన్నాక ఆహా ఇది ఇంత విలువైంది కదా అని అప్పుడు నాకు అనిపించింది అనమాట. అందుకే ఆ పరిమళంతో కూడినటువంటి ఆ ధూపాన్ని చూపించడం వల్లే 18 పురాణాలు వినిపించాలనే కోరిక వారికి కలిగింది. సందేహం లేకుండా వాళ్ళు కారణ జన్ములు. అటువంటి పవిత్రమైన ఆ దర్బార్ భక్తికి ఒక నమస్కారం మళ్ళీ చేసుకుంటున్నాను ఈ వేదిక మీదుగా. మనం నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఏదో జన్మలో మహాపుణ్యం మనం కూడా చేసుకున్నాం కాబట్టి వాళ్లతో పాటు మనం నివసిస్తున్నాం. నేను ఎంత చదువుకున్నా చెప్పాలి అంటే 10 మంది కావాలి, వినడానికి చాలామంది ఉన్నా ఇది వినిపించాలని మొదటి సంకల్పం కలిగి ఇంత కార్యక్రమాన్ని ఇన్నేళ్ళు భారీ ప్రాజెక్టు పెట్టుకుని తమ జీవితాన్ని తమ కంపెనీ దీనికి అంకితం చేసిన కారణం చేత మరొక్కసారి మనం అంబికాధర్ భారతి వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. వారి ధర్మమానని మనం వింటున్నాం, తరిస్తున్నాం. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మేలు చేసిన వాడిని 10 సార్లు తలుచుకోవాలి, అపకారం చేస్తే మర్చిపోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటేనే వాడు పౌరాణికుడు, వాడే పురాణం విన్న జ్ఞానం అనమాట. మనం మామూలుగా ఒక రూపాయి ఇస్తేనే 10 సార్లు పొగుడతామే, మనం అన్నం పెడితే ఎంత పొగుడతామే. ఇంత జ్ఞానాన్ని, జ్ఞానం అనే అమృతాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళని మరి మనం 10 సార్లు తలుచుకోకపోతే మనం కృతజ్ఞులం కామన్నమాట. రాముడి గురించి చెబుతూ కృతజ్ఞ సత్యవాది చ, రాముడు కృతజ్ఞుడు సత్యవాది అన్నారు. ఎందుకు అంటే ఇంత మేలు చేస్తే అంత గొప్పగా 10 సార్లు చెప్పుకుంటాట, అపకారం చేస్తే మర్చిపోవాలంటట. అసలు మనం ఎప్పుడు అపకారం అరగకుండా కేవలం ఈ పురాణాదుల ద్వారా ఉపకారమే చేస్తున్నటువంటి ఆ పుణ్యాత్ములకి మనం ఖచ్చితంగా సర్వదా ధన్యవాదాలు అలా చెప్పుకుంటూనే ఉందాం అన్నమాట. మనం ఆ అగరుద్రుమాదుల మధ్య నందనవనంలో ఇంద్రుడు యయాతిని తీసుకెళ్ళి అడిగాడు. ఏమని అడిగాడో ఆ శ్లోకాలు వినండి. ఏమని అడిగాడు? శక్రహ ఉవాచ, శక్రుడు అన్నాడు, యదా పూరుస్తవ రూపేణ రాజం జరాం గృహీత్వా ప్రజచార లోకే. తదాసరాజ్యం సంప్రదాయైవ తస్మై త్వయా కిముక్త కథయేత సత్యం. ఓ రాజా, పూరు నీ కుమారుడు, ఇది సరే శ్రీనివాసుకి సమయోచితం అన్నమాట. సరిగ్గా సమయానికి అక్కడ అగరత్తులు కొండెక్కబోతున్నాయి, వాసన తగ్గుతుంది అనుకున్నాడు, వెంటనే మళ్ళీ నాలుగు వెలిగించాడు అనమాట. ఎప్పటికప్పుడు చూసుకుంటూ పాప రికార్డ్ చేసే భాగ్యం అతనికి కూడా కలిగింది. పాప అతనికి ఓ మహాయోగ చేత. ఇంద్రుడు ఏయాతిని అడిగట, రాజా ఈ పురువు నీ రూపాన్ని గ్రహించి వార్ధక్యంతో భూలోకంలో ఉన్నప్పుడు అంత్యకాలంలో సంతోషించి నీవు నీ రాజ్యం అతనికి ఇచ్చావు, అప్పుడు అతనికి ఉపదేశించిన ఆ ఉపదేశం మాకు చెప్పు, మేమందరం వినాలనుకుంటున్నాం, విని తరించాలనుకుంటున్నాం, తరించి లోకానికి ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. అనగా ఇయాతి మహారాజు అన్నాడు, మహాత్మా మీకు తెలియని ధర్మాలా, మీకు తెలియని విశేషాలా, అయినా సరే నా ద్వారా నేను నా కొడుక్కి చెప్పిన ధర్మాలు విని దాని లోకంలో వ్యాపింపచేయాలనుకోవడం నా అదృష్టం అంతే. ఎంతమంది లేరు ఇంత పూర్వం ధర్మాలు చెప్పిన వాళ్ళు, ఈ శరీరానికి ఆ భాగ్యం ఇచ్చావు. గంగ యమున ఈ రెండు నదుల నడుములో ఉండే ఈ దేశమంతా నీదే, కాబట్టి నీవు అంతా తెలిసిన వాడివే, తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నావు చెబుతున్నాను, నేను నా కొడుకుని పిలిచాను. కుమార ఈ సప్తద్వీప వసుంధర వలయాన్ని పరిపాలించు, ఈ భూభాగానికి నువ్వు రాజువి, నీ అన్నలు నీ రాజ్యానికి అంచుల అవతల జీవిస్తారు, ఎడారుల్లోనూ వాటిలోనూ అక్కడికి పోతారు వాళ్ళు, వాళ్ళు నీ రాజ్యంలోకి అడుగు పెట్టరాదు. నీవు రాజ్యపాలన చేసేటప్పుడు కొన్ని నియమాలు గుర్తుపెట్టుకో, అన్నిటిల్లోకి మనిషికి కావలసింది గొప్పటి ఓర్పు అన్నాడు ఆయన. అన్నిటికంటే గొప్పది ఏమిటి? ఓర్పు. అదేమిటి? తేతేథికాశిష్ట తమాస్తి తిక్షవో తథాతి తిక్షుశ్చాతి తిక్షోర్ విశిష్ట అమానుషేభ్యో మానుషశ్చ ప్రధానో విద్వాంస్ తథైవ విదుష ప్రధాన ఆక్రుశ్యమానో నాక్రోశేన్ మంజురేవంతి తిక్షతే ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య వింతతి. కుమార, మనిషి ప్రవర్తనలో ముఖ్యంగా నేర్చుకోవలసింది ఏమిటి? తితిక్ష అంటే ఓర్పు. ఓర్పు ఉన్నవాడి ముందు లోకాలు తల వంచుతాయి. అవతల వాడు తిడుతూ ఉంటే కోపం తెచ్చుకోకుండా అలా సహించడమే ఓర్పు అంటే. ఎవడు ఎంత అపకారం చేసినా దానిని అదుపులో పెట్టుకుని పట్టించుకోకుండా అపకారికి కూడా ఉపకారం చేయగలిగే శక్తినిచ్చేది ఓర్పు అంటే. చాలా కష్టం అది. ఎంత కష్టపడి ఓర్పు అంటే ఇన్ని చెబుతాం కానీ మనం గట్టిగా వచ్చి దిక్కుమాలాడని ఎవడన్నా వాళ్ళు అనమనండి, 5 నిమిషాల్లో మనకు తేలిచిపోతుంది అనమాట అవతల వాడు ఓర్పు ఏమిటో తెలుస్తుంది. ఒక ఆయన కషాయం ధరించి భోజనానికి వచ్చాడు ఒక ఇంటికి. భోజనానికి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఆ దంపతులు భోజనం వడ్డిస్తుంటే చెప్తున్నాడు, ఎంత ఓర్పు అండి, నాకు చాలా ఓర్పు అండి, ఆ ఓర్పు వల్లే తపస్సు చేశాను అండి. ఇంతలో ఆవిడ పాయసం వడ్డించింది, ఆయన పాయసం తిన్నాడు. ఆ రోజు రథసప్తమి, రథసప్తమి నాడు ఏం చేస్తారంటే ఏదో కాస్త బియ్యం ఉడకేస్తారు. ఆ ఉడికిన దాంట్లో ప్రసాదంగా వేసింది ఆవిడ. నేను ఉన్నా భద్రాచలం దాటిన తర్వాత ఉండే అరణ్యాల్లో జరిగిన వ్యవహారం ఇది, అక్కడ సత్యనారాయణపురం అనే ఊళ్ళో. ఆవిడ పాయసం వడ్డించగానే ఆయన తిన్నాడు, నేను తిన్నాను, నాకు అర్థమైంది ఇది రసప్తమ పాయసం అని. ఆ పాయసం విధానం అలా ఉంది, మాట్లాడుకోరుకున్నారు. ఈ సాములారు పాయసం అన్నాడు. ఆవిడకి ఉడుకొచ్చింది, ఏం చేత ఉన్న కాస్త ముద్దేసి అందరికీ మగాళ్ళందరికీ వేసేసింది ప్రసాదం. ఇంకెక్కడుంది లోపల పాయసం, ఈయన ఎంత ఆయాసపడినా మళ్ళీ ఈయన పాయసం అన్నాడు. ఆవిడ మాట్లాడలా లోపలికి రావట్లా, మళ్ళీ పాయసం అన్నాడు ఆయన. ఆవిడ రాదు, నేను ఆయన కొంచెం డ్రమటిక్ స్టైల్లో ఉపన్యాసం చెప్పేవాడు ఆయన, చాలా తమాషగా రామకోట్లో కూడా అలాగే ఉపన్యాసం చెప్పడానికి వచ్చేవాడు అప్పుడప్పుడు ఆయన. ఆయన తమాషగా మధ్య మధ్య హరిశ్చంద్ర డ్రామా పాటలు పద్యాలు పాడుతూ భలే తమాషగా ఉపన్యాసం చెప్పేవాడు. నేను పాయసంబు పాయసంబు పాయసంబని మమ్మారాయాసంబొచ్చునట్లుగా అరిచినను తమరు పాయసము తేరా అన్నాడు. ఆవిడకి ఏమన్నారో తిరిగిట్లా అలాగే ఉంది. గృహస్థుల వయ్యుండి మీరు సన్యాసిని భోజనానికి పిలిచి అవమానపరుస్తారా? ఇదే మీకు నా శాపం. మీ అమ్మాయికి పెళ్లి ఆలస్యమైపోగాక, మీ అబ్బాయిలకు ఉద్యోగం లభించకుండా ఉండుగాక అని ఇష్టం వచ్చినట్టు రేగిపోయాడు. ఓ పావుగంట తిట్టేసి ఆఖరిని ఇంత
ఇంతకీ పాయసం ఉందో లేదో అని అడిగాడు వాళ్ళని. వీడు దొంపదగా తెగదిట్టి అప్పుడు చివరికి నేను పక్క ఆయన కలిసి, ఏం లేదండి రథసప్తమి పాయసం మనం చూసుకోవాలి ఎందుకంటే తిట్టకండి అన్నాను. ఈ మాట ముందే తగలడొచ్చుగా అన్నాడు పైగా అది కూడా. ఏదో మాట మాట్లాడితే అంత కోపం ఆయన పాపనాడు. ఆవిడేమో ఉడికిపోతుంది, లేదు అనలేక పాపం వేరే తల్లి. సరే ఫోన్ చేశాడు, పెరుగు అన్నం తిన్నాడు. అంతా తిన్నాక పెరుగైనా తగులడిందా లేదా? మళ్ళీ మాటే. ఇంక ఇదేం కోపం అండి? వీళ్ళు సన్యాసులట, వీళ్ళు కాషాయ వస్త్రాలట, వీళ్ళు వచ్చి నా ప్రాణం దెబ్బతీస్తూ ఉంటారు. మనం కూడా విచిత్రం ఏంటంటే ఆ కాషాయ వస్త్రం కట్టుకున్నాడు కాబట్టి వాడికి విలువ అనమాట. కాషాయ వస్త్రం లేకుండా లాల్చి కట్టుకుంటే ఈయన మనతో పాటు తిరిగే సన్యాసి సంసారే కదండి అని. అంటే సంసారం అంటే విలువ తక్కువ అని సన్యాసి అంటే. సన్యాసి రాగానే ఓహోహో పరిగెత్తి గడిపేవాడి కాళ్ళ మీద డామ్మని విడిపోయి వాడు బిందులు నీళ్లు పోసేసి వాడి నెత్తి మీద వాడి జేబు నిండా నింపేసి అవమానమేమో తక్కిన వాడిని చేస్తాం. సన్యాసి అయినంత మాత్రం చేతనే వాడిలో కామక్రోధాదులు ఉండగాలని లేదు, సంసారం అయినంత మాత్రం చేత కామక్రోధాదులు ఉండాలని లేదు. అందులోనూ మంచి ఉంటుంది, ఇందులోనూ మంచి ఉంటుంది, అందులోనూ చెడు ఉంటుంది, ఇందులో చెడు ఉంటుంది. మనలో విచక్షణ జ్ఞానంతో నడుచుకోవాలి అది చెప్పేది. మహాత్ములు లేరా? అపర దత్తాత్రేయులు, దత్తస్వరూపులు లాంటి కడప సత్యానంద స్వామి వారి లాంటి మహాత్ములు లేరు? జ్ఞానులలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళలోనూ మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే గృహస్థుల్లో కూడా అందరూ మంచి ఉండరు, అందరూ చెడ్డ ఉండరు. కాబట్టి మన యొక్క విచక్షణను ఉపయోగించాలి. ఆ విచక్షణ ఎలా తెలుస్తుంది? తితిక్ష, ఓర్పు ఉందా లేదా అవతల వాడిలో. జ్ఞాన విషయంలో మనం ఓర్పును పరీక్షించాలి. అంతేగాని ఇంట్లోకి వెళ్ళి వాడి ఇంట్లో దూరం వాడి బయటికి గంటేస్తాం, ఇప్పుడు నువ్వు ఓర్పుగా ఉంటావో లేదా అంటే అది మళ్ళీ అది అజ్ఞానం, అది అది మూర్ఖత్వం. అది కృష్ణ గారు మంచారు మంచారు అన్నాం కదా అని అక్కడికి వెళ్ళిపోయి రోజు ఆయన అగ్రతలు కట్టాలని మనం పట్టుకుపోతాం అంటే అప్పుడు అది మంచి అనిపించుకోదు. కాబట్టి ఎంతవరకు మంచో ఆ మంచి అంతవరకు దాటితే మంచిదనం కదా. అప్పుడు చెడ్డ కూడా ఉపయోగించాలట. అలా ఉపయోగించకపోతే వాడు గృహస్థుడు కాడన్నారు. కాబట్టి నాయన ఓర్పుతో ఉండు, ఓర్పు గలవాడు విశిష్టుడు. మానుష ధర్మం లేనివాడి కంటే, మానవత్వం లేనివాడి కంటే ఉన్నవాడు గొప్పవాడు. వివేకం లేనివాడి కంటే వివేకం ఉన్నవాడు విశిష్టుడు. వివేకం అంటే ఎప్పుడు ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు, ఈ జ్ఞానం కలిగిన వాడే వివేకం ఉన్నవాడు. వివేకం అంటే అర్థం అదే, ఏ క్షణమున ఏది చెయ్యాలి, ఏ క్షణంలో ఏది చేయకూడదు, అదే చెయ్యాలి మనం. పక్కన ఇల్లు కాలిపోతుంటే అప్పుడు నీ తవ్వుతానంటే అది వివేకమా? అప్పుడు ఏ నీళ్లు బిందులుంటే పోసేయాలి. అప్పుడు తర్వాత ఆలోచించాలి, ఓహో నుయ్యి లేకపోవడం వల్ల ఈ కష్టం వచ్చేది కాబట్టి శాశ్వతంగా నుయ్యి తవ్వించాలని. కాబట్టి తక్షణ కర్తవ్యాన్ని ఆలోచన చేసేవాడే వివేకం ఉన్నవాడు. ఇతరులు చెడు మాటలు ఆడినా ఆ మాట తాను ఆడకుండా ఉండేవాడే గొప్పవాడట. ఎప్పుడైతే తాను ఇతరులను చెడ్డ తిట్టినా ఆ తిట్టుని తిట్టకుండా ఉంటాడు వాడు గొప్పవాడు. ఒరులేయవి అన్నరిను చిన్న అన్నరవర్ర ప్రియము తన మనం బునకగు తానురుల కవి చేయకునికి పరాయణము పరమధర్మ పథములకల్లా.